యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి 20 వచనాల వరకు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి 20 వచనాల వరకు. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుడునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలను. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నీ వాక్యాన్ని మాతో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలోకి వచ్చాం. మా ఆత్మకు ఆహారము నీ పరిశుద్ధమైనటువంటి వాక్యమే. నీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి, హెచ్చరించండి, బలపరచమని బతిమలాడుకుంటున్నాం. మా జీవితాలను మీకు సమర్పించుకుంటూ నీ సన్నిధానాన్ని సమృద్ధిగా మా మధ్యలో ఉంచమని, మీరే మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నా మా తండ్రి. ఆమేన్, ఆమేన్. యాకోబు గారు ఈ పత్రికను రాశారు. మనం యాకోబు పత్రిక ఇది లాస్ట్ అధ్యాయం చివరి భాగం. నేను కంటిన్యూస్ గా యాకోబు పత్రిక తీసుకున్నాను. ఇది లాస్ట్ పోర్షన్. యాకోబు గారు స్వయాన యేసుక్రీస్తు తమ్ముడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత మారు మనసు పొంది సంఘానికి నాయకుడైన తర్వాత ఈ పత్రిక రాశాడు. శ్రమను అనుభవిస్తున్నప్పుడు యూదులైన విశ్వాసులు వాళ్ళు అక్కడి నుంచి చాలా చోట్లకి చెదిరిపోయారు. వాళ్ళకి ఉత్తరం రాశాడు. వాళ్ళు శ్రమలో ఉన్నారని, చాలా విషయాల్లో పొరపాట్లు ఉన్నాయని వాళ్ళని హెచ్చరిస్తూ ఎంకరేజ్ చేస్తూ రాసిన పత్రిక. అయితే ఆ చివరి అధ్యాయంలో 13వ వచనం, అంటే 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 20వ వచనం వరకు, యాకోబు ఇక్కడ మనకి చాలా విషయాలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కువగా ఫోకస్ ప్రార్థన వైపు మళ్ళినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయగలను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను. ఆయన దాని ప్యాసేజ్ చూస్తే పైన గనక ఒకటి ధనవంతుల గురించి చెప్పాడు, హెచ్చరించాడు. రెండవది వాళ్ళని సహించమన్నాడు. బీదలైన వాళ్ళు అన్యాయం అక్రమం చేస్తూ ఉన్నప్పుడు మిగతా వ్యక్తులు వీళ్ళ పైన సహించాలి, ప్రభు రాకడ కొరకు ఓపికగా కనిపెట్టుకోవాలి. సహనం ఓపిక గురించి మాట్లాడాడు. ఎందుకంటే తీర్పు తీర్చేది దేవుడు, మనం తీర్చొద్దు. సైలెంట్ గా ఉండండి, అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా ఉండాలి అని చాలా స్పష్టంగా చెప్పాడు. దాని తర్వాత వెంటనే మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే, ఏదైనా భయంకరమైన కష్టం లేకపోతే ఒక క్రైసిస్ వచ్చిందనుకోండి, ఏదైనా ఒక కష్టం ఒక మన మీదకి వచ్చింది, సమాజంలోనో సంఘంలోనో ఇంట్లోనో ఏదైనా ఒక శ్రమ మనకు వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అని అన్నాడు. అంటే కేవలం శ్రమలు వచ్చినప్పుడే ప్రార్థన చేయాలా, మిగతా అప్పుడు కదా అని అంటే, అన్ని సమయాల్లో ప్రార్థన చేయాలి. కానీ శ్రమ వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయాలి, దానికి కాంబినేషన్ ఇచ్చాడు. ఏమంటున్నాడంటే, ఎవరికైనా సంతోషం కలిగిన కీర్తనలు పాడాలి. అంటే దేవుణ్ణి ఆరాధించటం, దేవునికి ప్రార్థన చేయటం, ఈ రెండు విషయాలు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు కేవలం శ్రమ సంభవించినప్పుడైనా ప్రార్థన చేసేది, ఆనందం కలిగినప్పుడు ఆరాధన కూడా చేయాలి. అంటే కేవలం మనకు కష్టాలు కన్నీళ్లు ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వస్తాం. కష్టాలు కన్నీళ్లు ఇబ్బందులు క్రైసిస్లు మన జీవితంలో తక్కువైపోతే వాళ్ళ జీవితంలో కూడా ఏమవుతుందంటే, కొంతమంది జీవితంలో ప్రార్థన తక్కువైపోతుంది. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు విపరీతమైన ప్రార్థన పెరిగిపోతుందంట, మిగతా అప్పుడు తక్కువ ప్రార్థన, అంత సీరియస్ గా ఉండదు, అంత ఆసక్తిగా ఉండదు. ఎందుకనంటే క్రైసిస్ లేదు కదా, శ్రమ మరి మన జీవితంలో రాలేదు కదా, కష్టాలు ఆ కన్నీళ్లు ఇబ్బందులు అనేటి తొలగిపోయినాయి కదా, అందుకనే ప్రార్థన తక్కువైపోయింది. కానీ ఇక్కడ యాకోబు వాళ్ళతో ఏం గుర్తుచేస్తున్నా అంటే, మీరు శ్రమల్లో ఉన్నారు కదా, ఇబ్బందుల్లో ఉన్నారు కదా, చాలా ఇరుకులో ఉన్నారు కదా, మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మీరు మీకు దేవుడు చాలా సంతోషాన్ని కలిగించినప్పుడు మీరు పాటలు పాడాలి, కీర్తనలు పాడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, ఆయనలో ఆనందించాలి. రెండు చేయాలి. దేవుడికి అంటే దేవుడి దగ్గర రావటం కేవలం ప్రార్థన కోసమే కాదు, ఆరాధన కూడా చేయాలి. దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి ఆయన ఆనందంతో. కొన్నిసార్లు మన జీవితంలో ఏమవుతుందంటే, కష్టాలు ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాము, కన్నీళ్లు కారుస్తాము, సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించకుండా ఆ సంతోషంలోనే మునిగిపోతాం కొన్నిసార్లు. సంతోషానికి కారణము దేవుడే. అయితే దేవునిలో ఆనందిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలాసార్లు చాలా విషయాల్లో ఆనందిస్తాం. దేంట్లో వస్తువుల విషయంలో, మనకు దొరికిన మెటీరియల్స్ విషయంలో, మనుషులు, ఏదైనా పరిస్థితి, జాబ్ వచ్చింది, పెళ్ళయింది, ఇట్లా అనేక విషయాల్లో మంచి మార్కులు వచ్చాయి, మంచి ప్రమోషన్ వచ్చింది, వాటి విషయాల్లో మనం ఆనందిస్తాం. కానీ అది ఏ రకమైన సంతోషమైనా కూడా నిజంగా మనం దేవునిలో ఆనందించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను మహింపరచాలి అని యాకోబు గారు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన అన్ని సమయాల్లో చేయాలి, కేవలం కష్టం వచ్చినప్పుడే కాదు. కానీ కష్టం వచ్చినప్పుడు తప్పకుండా చేయాలి. ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని అదైన వాగ్దానం. అది వాగ్దానం అంటే నువ్వు వచ్చేయి, అంటే నువ్వు నాకు అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చెయ్యు, అప్పుడు నేను నీ మొరను వింటాను, నేను పట్టించుకుంటాను. నేను అంత పట్టించుకునే దేవుణ్ణి కాకుండా పోయానా, నేను ఖచ్చితంగా పట్టించుకుంటాను, నీ మాట వింటాను, నీ ప్రార్థన వింటాను, నేను రెస్పాండ్ అవుతాను, నేను తప్పకుండా మిమ్మల్ని దర్శిస్తాను అని అన్నాడు కదా. అయితే ఆయన చెప్పిన మాటలు ఎప్పుడు తప్పిపోవు. ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. ఎలాంటి వాగ్దానం అంటే, మీరు మొరపెట్టండి, నేను వింటాను, దానికి ఉత్తరం ఇస్తాను ఖచ్చితంగా. కాబట్టి అది శ్రమ అయినా కాకపోయినా మనం ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో మనం దేవుణ్ణి ఆరాధించాలి ప్రతి సమయంలో. అది స్పెషల్గా సంతోషం కలిగినప్పుడు మాత్రం మరెక్కువగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే సంతోషానికి కారణం ఆయనే. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఎవరైనా మనలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే, అంటే ఏదైనా ప్రాబ్లం, ఆరోగ్యం బాగలేకపోతే ఏం చేయమన్నారంటే, సంఘపు పెద్దల్ని పిలిపించాలి. ఆ పిలిపించి వాళ్ళతో ప్రార్థన చేయించుకోవాలి నూనె రాచి అని అన్నాడు. నూనె రాచి ప్రార్థన చేయించుకోవాలి అని అన్నాడు. ఇక్కడ చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, నూనెలో నూనె రాసి ప్రార్థన చేస్తేనే కేవలం స్వస్థపరచబడతారు అని మనం ఆలోచిస్తాము. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నూనె రాసి ప్రార్థన చేయాలి. కానీ అక్కడ లాస్ట్లో ఏమన్నాడంటే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరచును అన్నాడు. అయితే అక్కడ నూనె స్వస్థపరచును అని రాయబడలేదు. అంటే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచేది. స్వస్థపరిచే శక్తి దేవునికి ఉంది, నూనెకు మన ప్రార్థనకు లేదు. వాస్తవానికి నూనెకు లేదు, మన ప్రార్థనకు లేదు అంత శక్తి. ఈ ప్యాసేజ్ ని చాలా మంది మనము ఎవరైనా ధ్యానించేటప్పుడు కొంతమంది దీన్ని ఏమి పదప్రయోగం చేస్తారనంటే ఆ పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యొక్క శక్తి అని అంటారు. పదం ఉపయోగించడం మంచిదే కానీ అది కొన్నిసార్లు తప్పుడు ప్రయోగం అవుతుంది. ఎందుకనంటే శక్తి అనేది ప్రభువులో ఉంది కానీ మన ప్రార్థనలో లేదు. మన ప్రార్థనలో లేదు శక్తి. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన శక్తితో రోగిని స్వస్థపరుస్తాడు. రోగిని స్వస్థపరిచే శక్తి కేవలం దేవునిలోనే ఉంది. దానికి మీడియాన్ని ఏం పెట్టాడంటే, దేవుడు మీరు ప్రార్థన చేయండి, ఆ నూనె రాసి కొంచెం ప్రార్థన చేస్తే నేను వింటాను, నేను స్వస్థపరుస్తాను. కొన్నిసార్లు ఆ పురాతనమైనటువంటి కాలంలో ఈ ఇజ్రాయెల్ దేశంలో ఏం జరిగిందంటే, ఈ ఒలీవ నూనె మంచి మెడిసినల్ ఉన్న మెడిసిన్ లాగా ఉపయోగించేవాళ్ళు. అంటే ఏదైనా గాయాలు తగిలినప్పుడు, ఏదైనా అస్వస్థత కలిగినప్పుడు ఆ నూనె రాచేవాళ్ళు. ఆ నూనె రాయటం ద్వారా వాళ్ళకి కొంచెం అది మెడిసినల్ ప్లాంట్ లాగా, మెడిసినల్ ఆయిల్ లాగా పనిచేసేది. అంటే రెండు రకాలుగా ఉపయోగిస్తున్నారు దాని వల్ల. అంటే అలాగా వాళ్ళు నూనె రాచి ప్రార్థన చేయటం ద్వారా అతనికి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది, తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది. ఆ వేడిని పుట్టిస్తుంది ఆలివ్ ఆయిల్, వేడి అని అంటారు. సో అలాగా ఆ వ్యక్తి ఈ పెద్దలు వచ్చి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఆ ప్రార్థనను వింటాడు, స్వస్థపరుస్తాడు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసంతో చేయాలి ఈ పనిని. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తాడంట. అంటే విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తామా? చేయొచ్చు. ఎలాగంటే ఏదో ఆచారపూర్వకంగా ప్రార్థన చేశాము అన్నట్టు చేయొచ్చు. హృదయపూర్వకంగా ఈ వ్యక్తి నిజంగా స్వస్థత పరచబడాలి, స్వస్థత పొందుకోవాలి అని మనం నిజంగా అదే బాధతో, అదే దుఃఖంతో, ఈయన సహోదరుడు ప్రభువుని రక్తంలో కడిగావు, ఇతన్ని ప్రభువా నీవు కుటుంబంలో చేర్చిన ఈ వ్యక్తి, నీ సంఘంలోని వ్యక్తి, నా సహోదరుడు ఇబ్బంది పడుతున్నాడు, ప్రభువా ఈయనను ముట్టి స్వస్థపరచు, నేను నీ మీద విశ్వాసం ఉంచుతున్నాను అని ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు ఆ ప్రార్థన విని, దేవుడు తన శక్తి చేత ఎవరైనా సరే ఆ వ్యక్తిని తప్పకుండా స్వస్థపరుస్తాడు. అయితే కొన్నిసార్లు స్వస్థత అనేది ఇమీడియట్ గా రావచ్చు, కొన్నిసార్లు స్వస్థత లేట్ గా రావచ్చు, కొన్నిసార్లు స్వస్థత ఇప్పుడు కాదు ఇంకా మరణాంతం వరకు ఉంటుంది కొంతమందికి ఆరోగ్యం క్షీణించడం అనేది. ఇంకా వాళ్ళు పునరుత్థానం అప్పుడే వాళ్ళు పర్ఫెక్ట్ బాడీగా మార్చబడగలరు. మరి ఇలాగా ఎందుకు చెప్పాడు అనంటే, అలా చేయటం మంచిది ఎందుకు, దానికి ఒక కారణం ఉంది. అతడు పాపములు చేసిన వాడైతే క్షమాపణ ఉంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ ఉంది. అయితే ఏదైనా ఏదైనా మనకు ఆరోగ్యం బాగలేనప్పుడు, ఏదైనా డిసీజ్ హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మన మధ్యలో మనకు లేకపోతే ఇతరులకి, అప్పుడు మనం ప్రార్థన చేయాలి విశ్వాసంతో. అయితే ఈ యొక్క ఆరోగ్యం నాకు ఎందుకు బాగలేదు, ఈ రకమైనటువంటి అన్హెల్తీ ఇష్యూ నాకెందుకు వచ్చింది అని ఖచ్చితంగా తన్ను తాను పరీక్షించుకోవాలంట. ఎందుకు అని అంటే, ఒకవేళ పాపం ద్వారా మనకి దేవుడు అది శిక్షనిచ్చడం తెలీదు, లేకపోతే దేవుని మహిమ కోసం వచ్చిందో తెలీదు, కాబట్టి దేవుడు మనల్ని స్వస్థపరచడానికి ఒక మాధ్యమాన్ని పెట్టాడు. అదేంటంటే, ప్రార్థన చేసి నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాస సహితంతో దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుందన్నాడు. కానీ చాలాసార్లు ఆ నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థపరచబడతారని చెప్పేసి చాలాసార్లు ఆ నూనెను అమ్మటం, ఆ నూనె మీద చాలా వ్యాపారం జరుగుతుంది. మీకు ఒక విషయం చెప్తాను, ఇక్కడ మా ఉత్తర భారతదేశంలో జరిగేది పంజాబ్లో, ఆ నూనె కాస్త చాలా విషయాలకు దారి తీస్తుంది. ఆ నూనె ఫస్ట్ అమ్మటం ప్రారంభించారు. నూనె తర్వాత ఒక ఆయన సబ్బులు నమ్ముతున్నాడు, ఉప్పు నమ్ముతున్నాడు, ఇంకా హ్యాంకర్ చిప్, అంటే నూనె దగ్గర నుంచి హ్యాంకర్ చిప్కి వెళ్ళారు, హ్యాంకర్ చిప్ నుంచి సబ్బుకొచ్చారు, సబ్బు నుంచి ఉప్పు, ఉప్పు కూడా అమ్ముతున్నారు. అంటే ఇంత మొత్తం వ్యాపారం జరుగుతుంది. సబ్బు కొనుక్కొని మీరు రాసుకుంటే మీరు స్వస్థపరచబడతారు, అంటే వాళ్ళు ప్రార్థన చేసిన సబ్బు అంట. అంటే అక్కడ వాళ్ళు అక్కడ ప్రార్థన చేసిన ఉప్పు అంట. అది ఎంత మోసకరం! నూనెలో, సబ్బులో, ఉప్పులో స్వస్థత ఉంటే మరి మనం ప్రార్థన ఎవరికి చేస్తున్నాం? ఉప్పుకు నూనెకు కాదు కదండి. మనం ప్రార్థన చేసేది దేవునికి, దేవుడు వింటాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. ఉప్పులో, సబ్బులో, నూనెలో కొన్ని లవణాలు పెట్టాడు దేవుడు, అది కూడా పెట్టింది దేవుడే. కానీ అక్కడ అమ్మే సబ్బుని కొనుక్కుంటే మనం మనం స్వస్థపరచబడతామా? అలా కాదు. ఇక్కడ ఏమన్నారంటే, దానికి ఒక కారణం ఉండొచ్చు. ఒకవేళ ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చిన దానికి ఏంటంటే, అది పాపం ఏదైనా ఉంటే క్షమించబడతాయి ఆ పాపాలు. ఎందుకనంటే, ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా మన రోగం కోసం, మన అనారోగ్యం కోసం మనం ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా మనం ఇలా ఆలోచించాలి, నేను ఏదైనా పాపం చేశానా? ప్రభువుకి వ్యతిరేకంగా ఏదైనా నా ఆలోచనలు, నా ప్రణాళికలు, నా మాటలు, నేను నా ప్రవర్తన, వ్యవహారం, డిసిషన్స్ తీసుకున్నానా? ఆయనకు వ్యతిరేకంగా నేను పాపం చేశానా అని మనల్ని మనం పరిశీలించుకుంటే, ఒకవేళ మనలో పాపాలు కనిపిస్తే ఆ పాపాన్ని బట్టి మనం పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి. అప్పుడు ఒప్పుకుంటేనంట దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. అది విశ్వాసంతో చేసే ప్రార్థన అంట. ఎందుకనంటే, మన ప్రార్థన మన పాపాలని బట్టి మనం ఒప్పుకుంటున్నాం, పశ్చాత్తాపడుతున్నాం. దేవుని మీద విశ్వాసం ఉంచి ఆ ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు వెంటనే క్షమిస్తాడు, ఆ పాపం నుంచి విడిపిస్తాడు, ఆ రోగాన్ని కూడా స్వస్థపరుస్తాడు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని రోగాలు మన పాపంతోనే రావు. కొన్ని దేవుని మహిమ కోసం కూడా వస్తాయి. తన మహిమను కనపరచడానికి కూడా మనలో కొన్ని అనారోగ్య పరిస్థితులు పెడతాడు. కొన్ని మన ఆలసత్వాన్ని బట్టి, మన యొక్క ఏమంటారు, మన యొక్క కేర్లెస్నెస్ ని బట్టి వచ్చిన తప్పిదాలు ఉంటాయి. కేర్లెస్నెస్ కూడా కొన్నిసార్లు అది తప్పిదంలోకే పరిగణించబడుతుంది. కాబట్టి మనం అన్నిసార్లు జబ్బు వచ్చినప్పుడు ఇది పాపం ద్వారానే వచ్చింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం పరిశీలించుకోవటం చాలా ప్రాముఖ్యం. మనం పరిశీలించుకోవటం ద్వారా మనకే మంచిది, దేవుడు మహింపరచబడతాడు, దేవుడు ఘనపరచబడతాడు, దేవుడు హెచ్చించబడతాడు, మనం తగ్గించుకుంటాం. దేవుణ్ణి అలాగ ఆరాధించాలి. అయితే దేవుడు మనకి ఏదైనా అనారోగ్య పరిస్థితి పెట్టినప్పుడు తప్పకుండా ఈ విషయాన్ని మనం గమనించాలని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే క్షమాపణ, అంటే అక్కడ పాపాలకు కూడా క్షమాపణ దొరుకుతుంది. మనకు ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనకేదైనా అనారోగ్యం వస్తే మనల్ని మనం చెక్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి, అందులో పాపాలు కనిపించినప్పుడు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే పాపాలు క్షమించబడతాయి, వెంటనే మన రోగాన్ని స్వస్థపరుస్తారు. రెండు కార్యాలు జరుగుతాయి మన జీవితంలో. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి అన్నాడు. నిజంగా అంటే ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవటం అనే బంధాన్ని పెట్టాడు. ఇప్పుడు ఆ పైన ఏమన్నాడంటే, ఎల్డర్స్ అంటే పెద్దలు, సంఘ పెద్దలు వచ్చి ప్రార్థన చేయాలన్నాడు. మరి సంఘ పెద్దలు ఒకవేళ జబ్బుపడ్డారు అనుకోండి, ఎవరు ప్రార్థన చేస్తారు? సంఘం చేయాలి. సంఘ కాపరి జబ్బు పడ్డాడు అనుకోండి, ఎవరు ప్రార్థన చేయాలి? సంఘం ప్రార్థన చేయాలి. సంఘానికి ఏమన్నా వచ్చిందనుకోండి, విశ్వాసులకు ఎవరైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఎవరు చేయాలి? సంఘ కాపరి చేయాలి, మిగతా విశ్వాసులు చేయాలి, పెద్దలు చేయాలి, అందరూ ఒకరి కోసం ఒకరు చేసుకోవాలి. మనలో చాలాసార్లు కేవలం సంఘ కాపరి ప్రార్థన చేస్తేనే ఆయన ప్రార్థన విని దేవుడు స్వస్థపరుస్తాడు, ఈయన ద్వారా నేను ప్రార్థన చేయించుకుంటాను, ఆయన ద్వారా నేను ప్రార్థన చేయించుకుంటానని మనం అనుకుంటాము. చేయించుకోవటంలో ఏం తప్పులేదు, కానీ ఆయన చేస్తేనే ప్రార్థన దేవుడు వింటాడు, ఆయనకు ఆయన ద్వారానే స్వస్థపరుస్తాడు అనేది అది అలా పెట్టుకోకూడదు. ఎందుకంటే దేవుని వాక్య సూత్రం ఏంటంటే, దేవుడే చెప్పిన మాట ఏంటంటే, మీరు ఒకరిని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అంటే అది ఎవరైనా సరే, పెద్ద భక్తులైనా సరే, చిన్న భక్తులైనా సరే, ఒకరి కోసం ఒకరు తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునే నియమాన్ని దేవుడు మన మధ్యలో పెట్టాడు. కాబట్టి మన కొంతమంది వన్ సైడ్గా అయిపోతాం మనం. కేవలం సేవకుడే మన కోసం ప్రార్థన చేయాలి, మన కోసం ఆయనే చేతి పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయన ప్రార్థన బాగా వింటాడు, ఆయన కొంచెం దేవుడికి బాగా దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆయన ప్రార్థన చాలా బలంగా ఉంటుంది అని అనుకోకూడదు మనం. ఎందుకనంటే దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు ఒకరికొకరు ఒకరి కోసం ఒకరు తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. అందులో అందరూ వచ్చేస్తారు, విశ్వాసులు వస్తారు, సేవకులు వస్తారు, పెద్దలు వస్తారు, పరిచారకులు వస్తారు, అందరూ ఉంటారు. ఒకరి కోసం ఒకరు ప్రేమించుకోవటం, ఒకరినొకరు మీరు ప్రేమించుకుంటే ఎలా ప్రేమించుకుంటా? ప్రార్థన చేసుకోవాలి, సహాయం చేయాలి, త్యాగం చేయాలి, చాలా విషయాలు చేస్తేనే ఒకరినొకరు ప్రేమించుకోవడం అవుతుంది. ఒకరినొకరు ప్రేమించుకోవటంలో ప్రార్థన కూడా ఉంది. కాబట్టి మనము అలాగా చేయాలి. మరి పాపాలు కూడా ఒప్పుకోమంటున్నాడు ఒకరి కోసం ఒకరు. అంటే అంటే కొన్నిసార్లు జనరల్గా మనం ఏం చేస్తామంటే, ఒకరు పాపాలు ఒకరు ఒప్పుకోనంటే పర్సనల్గా మనం కొన్ని విషయాలు షేర్ చేసుకుని, నేను అలా ఉన్నాను, అలా పొరపాటు చేశాను, దేవునికి వ్యతిరేకంగా చేశాను బ్రదర్, దేవుడు నన్ను క్షమించాడు, లేకపోతే నా కోసం ప్రార్థన చేయి, ఈ పాపంలో ఉన్నాను నేను, అందులో నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను అని కూడా ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరికొకరు ఒప్పుకోవాలి. అలాగా అయితే మన సంఘంలో చాలాసార్లు ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. కొంతమంది ఒప్పుకోవాలి అని అంటే సంఘంలో ఒప్పుకోవచ్చు, కానీ దాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకనంటే సంఘం ముందు నేను ఫలానా చేశాను అని అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు. కొంత అది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఏదైనా సెన్సిటివ్ ఇష్యూ ఉంటే అది షేర్ చేయాల్సిన అవసరం లేదు సంఘం ముందు. అది వ్యక్తిగతంగా ఎవరైనా నమ్మకమైన వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళతో పంచుకోవాలి. కొన్ని విషయాలు సంఘంతో చెప్పొచ్చు, కొన్ని విషయాలు సంఘం అంతటి ముందు అంటే సాక్ష్యం చెప్తారు కదా నిలబడి, కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్, నేను ఇలా పాపం చేశాను, అందరూ నా కోసం ప్రార్థన చేయండి అని అలా చెప్పాల్సిన అవసరం లేదు. దాని అర్థం ఏంటంటే నమ్మకమైన వ్యక్తులు, సేవకులైనా పెద్దలైనా ఎవరైనా నమ్మకమైన విశ్వాసులు ఉంటే వారితో పంచుకొని, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, నేను ఈ పాపంలో ఉన్నాను, బయటికి రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను, దీన్ని షేరింగ్ అంటాం మనం. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవటం, ఒకరి విషయాలు ఒకరు పంచుకోవటం చాలా ప్రాముఖ్యం. దీంతో మనలో ఏమవుతుందంటే ఎమోషనల్గా తర్వాత స్పిరిచువల్గా సంబంధం పెరుగుతుంది. మనము దేవుని కుమారులము, దేవుని పిల్లలం కాబట్టి దేవుని పిల్లల మధ్యలో ఆ సంబంధం, ఆ సహవాసం ఉండాలి. అప్పుడే మన సంఘాల్లో, మన ఆత్మీయ జీవితంలో క్వాలిటీ పెరుగుతుంది. షేరింగ్ ఉండాలి. షేరింగ్ అని అంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవటమే కాదు, చాలా విషయాలు పంచుకోవాలి. కొంతమంది విషయాలు పంచుకోవటం చాలా భయపడతారు, ఎందుకనంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మనలో చాలా సమస్యలు వస్తాయి. ఏంటంటే ఒకరికి ఎవరైనా నమ్మకమైన వ్యక్తులు అని, లేకపోతే ఏదో మనసు బాగలేదని, చాలా ఇబ్బందుల్లో ఉన్నామని, వాళ్ళ ఇబ్బందులన్నీ వాళ్ళ క్రైసిస్, లేకపోతే వాళ్ళు ఏదైనా పొరపాట్లు, తప్పులు, పాపాలు చేస్తే అన్నకు ఏదో అక్కగారికి చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సైలెంట్గా ఉండకుండా మిగతా వాళ్ళందరికీ, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తారు. లేకపోతే ఎవరికో పలానా వ్యక్తి ఇలా చేశాడు, ఆయన గురించి నాకు తెలుసు, ఆ అబ్బాయి ఇట్లున్నాడు, కొంతమంది ప్రసంగంలో చెప్పేస్తారు, పలానా వ్యక్తి ఇట్లా ఉన్నాడు, ఇలా చేశాడు అని. అది చాలా పొరపాటు. దానివల్ల సంఘం విభజించబడుతుంది, విశ్వాసుల మధ్యలో గొడవలు వస్తాయి, తర్వాత మనలో చాలా సమస్యలు తలెత్తుతాయి, సమాధానం ఉండదు. ఎవరితో మాట్లాడకుండా మనం సంఘంలో ఉంటాం. ఎందుకంటే ఎవరితో మాట్లాడినా కూడా ఆ విషయాలు అందరికీ తెలిసిపోతాయి, అందరికీ చెప్పేస్తారు, ఆ తర్వాత నేను నన్ను అవమానిస్తారు, ఇంకా నేను ఈ సంఘంలోనికి రాలేను, ఈ సహవాసంలోనికి రాలేను నేను అని మనం చాలాసార్లు విషయాలను దాచేస్తాం. ఎందుకనంటే ఎవరు నమ్మకమైన వ్యక్తులు కాదు, ఎవరికి నేను పంచుకోలేను అనే భయం బాధ మనలో ఉంటుంది. అది వాస్తవమే, కానీ రెండు వైపులా మనం ఆలోచించాలి. ఎవరైతే విషయాలు మనకు చెప్తున్నారో వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు, అవి ఎక్కడా పంచుకోకూడదు, మనం ఎవరితోనూ పంచుకోకూడదు, దాన్ని సీక్రెట్ గానే పెట్టాలి. మనతో వాళ్ళు అంత నమ్మకంగా వచ్చి వాళ్ళ రహస్యాలు చెప్తున్నారు, వాళ్ళ వ్యక్తిగత జీవితమైన విషయాలు చెప్తున్నారంటే మనల్ని నమ్మి వచ్చారు వాళ్ళు. మనం ప్రార్థన చేస్తాము అని వచ్చారు, ప్రార్థన చేస్తామని వాళ్ళు వచ్చారు. కాబట్టి మనం వాళ్ళని వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ ప్రేమను వాళ్ళు ఎంతో బాధతో వచ్చినప్పుడు చాలా చక్కగా సైలెంట్ గానే మనం ఉండాలి. ఆ విషయాన్ని ఎక్కడికి పొక్కనివ్వకూడదు. కొన్నిసార్లు వాళ్ళకి మనకు మధ్యలో గొడవ వచ్చినప్పుడు ఆ విషయాలు బయటికి తీసుకొస్తాం. నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వెవరో నాకు తెలుసు బాగా అని అనేస్తాం. అలాగా కాకుండా మనము గోప్యంగా ఉంచాలి. ఎందుకంటే మన జీవితంలో కూడా రహస్యాలు, వ్యక్తిగతమైన పాపాలు ఉన్నాయి కదండి. కాబట్టి దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఒకరి కోసం ఒకరు పాపాలు ఒప్పుకోవాలి, దుఃఖాలు, తర్వాత ఇబ్బందులు, ఇరుకులు, పొరపాట్లు, ఏ పాపం చేశాము తప్పకుండా అవి ఇతరులకు షేర్ చేసుకో. ఇతరులు అంటే ఎవరు? అన్యులకు షేర్ చేయొద్దు. ఎప్పుడు అన్యులకు మనం ఎప్పుడు షేర్ చేయొద్దు, ఎందుకంటే వారిలో మారు మనసు లేదు, వారిలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, వారికి మనం అస్సలు చెప్పుకోవద్దు. కేవలం విశ్వాసులైన వాళ్ళు. విశ్వాసులైన వాళ్ళలో ఎవరు అనంటే మెచ్యూరిటీ ఉండి చాలా నమ్మకమైన వాళ్ళు. నా కోసం ఆయన కన్నీళ్లు కారుస్తాడు, ప్రార్థన చేస్తాడు, నా కోసం ఆయన ప్రయాసపడతాడు, నన్ను మంచిగా కౌన్సిల్ చేస్తాడు, నన్ను అర్థం చేసుకుంటాడు అన్న వ్యక్తులకు మాత్రమే మనం చెప్పుకోవాలి. విశ్వాసుల్లో కూడా అందరూ కూడా మెచ్యూరిటీతో ఉండరు, అందరూ పరిపక్వమైనటువంటి జ్ఞానంతో ఉండరు, అందరూ కూడా ఒకే రకమైన జ్ఞానము, ఒకే రకమైన మనస్తత్వం ఉండదు. కాబట్టి అవసరాన్ని బట్టి మనం షేర్ చేసుకోవాలి. అయితే ఒకటి, అసలు మొత్తానికి ప్రపంచంలో ఈ మన ఊర్లో మన సంఘంలో ఎవ్వరు అట్లాంటి వాళ్ళు లేరా అంటే ఉంటారు. మంచి వ్యక్తులు, నమ్మకమైన వాళ్ళు, మన పట్ల ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి తప్పకుండా చెప్పాలి. ఎందుకనంటే మనం ఒక్కరమే ఆ భారాన్ని భరిస్తూ సహిస్తూ దాంట్లోనే ఉండిపోతే నేను ఎవ్వరికి చెప్పుకోను, నా వల్ల కాదు, ఒకవేళ చెప్పేస్తే నా పరువు పోతుంది, ఒకవేళ చెప్తే మళ్ళీ నన్ను ఏమనుకుంటారు, నన్ను అదే దృష్టికోణంతో చూస్తారు కదా అని మనం చాలాసార్లు మన జీవితాన్ని ఎక్కడికి పొక్కనివ్వం. దాని ద్వారా ఏమవుతుందంటే అది పెరిగి 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 లోపల చాలా పెద్దగా అయిపోయి ఒకరోజు దేవుని నుంచే దూరం అయిపోవాల్సి వస్తుంది, లేకపోతే చనిపోవాల్సి వస్తుంది. అలాగే చాలా మంది విశ్వాసులు అనబడిన వాళ్ళు, కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక తమ్ముడు పాపం ఏదో ఒక క్రైసిస్ లో ఇరుక్కున్నాడు, ఒక పాపంలో. చాలా మంచి తమ్ముడు. అంటే నేనెందుకు చెప్తున్నానంటే అది సంఘర్షణ ఎలా ఉంటుందనే చెప్తున్నాను, అందుకే పేరేం చెప్పట్లేదు కదా మీ మధ్యలో. ఏదో అఫైర్ లో ఉన్నాడు, కానీ ఆ అబ్బాయి చాలా మంచి ప్రసంగికుడు, చాలా మంచి ప్రార్థనాపరుడు, చాలా సెన్సిటివ్ మ్యాన్, చాలా అందంగా ఉంటాడు, చాలా మంచి వ్యక్తి. అసలు ఆ అబ్బాయిని చూసిన వ్యక్తులందరూ పొగుడతారు ఆయన. ఏదో అఫైర్ లో ఉన్నాడు, తర్వాత ఒక అన్నతో అన్నాడు, అన్నా నీతో ఒక కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి నేను అన్నాడు, కానీ షేర్ చేసుకోలేకపోయాడు. ఈయన కూడా మర్చిపోయాడు నాన్నగారు. దాని తర్వాత ఏమైందంటే, కొన్ని రోజులైన తర్వాత అమ్మాయి కొంచెం బెదిరించింది, ఈ అబ్బాయి వెళ్ళి ఊరేసుకున్నాడు. ఎవరంటే విశ్వాసి. ఎవరు అనంటే అసలు మంచిగా ప్రార్థన చేసి వాక్యం చెప్పేవాడు, చాలా మంచి వ్యక్తి. అసలు విశ్వాసులైన వ్యక్తుల్లో చాలా మందికి షాక్ కలిగింది, ఇట్లా ఎలా అయింది, అసలు అసలు విశ్వాసి ఎలా చనిపోతాడు, విశ్వాసికి ఇలా ఎలా జరుగుతుంది అని మాలో చాలా భయం, ఆ తర్వాత ప్రశ్నలు తలెత్తాయి. కాబట్టి ఒక విశ్వాసి అనే వ్యక్తి తనలోనే సెల్ఫ్ సఫిషియెంట్ గా ఎవ్వరూ ఉండకూడదు. సెల్ఫ్ సఫిషియెంట్ అంటే తెలుగులో మనం ఏమంటాము, నాకు పదం దొరకట్లేదు అందుకనే నేను ఇంగ్లీష్ పదాలు అప్పుడప్పుడు ఉపయోగిస్తాను, అందుకని చాలా తేలిగ్గా మాట్లాడుతున్నాను అని దయచేసి మీరు ఏమో అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే నాకు పదాలు దొరకనప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తాను. సెల్ఫ్ సఫిషియెంట్ అంటే తనకు తానే నేను పర్లేదు, నాకు నేనే సఫిషియెంట్. అసలు సెల్ఫ్ సఫిషియెంట్ ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో ఎవరంటే ఒక్కడే ఒక్కరు, అది దేవుడే. ఆయనకు ఎవ్వరు అక్కర్లేదు, ఆయనకు ఆయన సఫిషియెంట్. సెల్ఫ్ సఫిషియెంట్ దేవుడు మాత్రమే. మనం చాలాసార్లు సెల్ఫ్ సఫిషియెంట్ లాగా ప్రవర్తిస్తాం, అది చాలా ప్రమాదకరమైంది సహోదరులారా, చాలా భయంకరమైంది. పెద్ద భక్తులైన వాళ్ళు కానీ, మనం విశ్వాసంలో ఎదుగుతున్న వాళ్ళం కానీ, పరిచర్య చేస్తున్న వాళ్ళం కానీ సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండకూడదు, చాలా ప్రమాదకరం. మనకంటూ ఒక మెంటర్ ఉండాలి, మనకంటూ ఒక ఆత్మీయ నాయకుడు, ఒక మనల్ని ఒక గైడ్ చేసే వ్యక్తులు. మనం కూడా ఒకరికి చెప్పుకోవాల్సిందే, అందరూ నాకే చెప్పుకోవాలి, నేనే కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నాను, ఇంకా నాకు మించిన వాళ్ళు లేరు, నేను పర్ఫెక్ట్ స్థానంలో ఉన్నాను, నేను చాలా పెద్దవాణ్ణి అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే మనకంటే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు, తప్పకుండా వాళ్ళ సలహాలు తీసుకోవాలి, వాళ్ళకు పంచుకోవాలి. వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారు, మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇది దేవుడు పెట్టిన నియమం. ఎందుకనంటే ఆ ప్రమాదంలోకి, సెల్ఫ్ సఫిషియెంట్ అనే ప్రమాదంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. రెండో ప్రమాదం ఏంటంటే, మెల్లగా మెల్లగా లోపల ఆ పాపం పెరిగిపోయి ఒకరోజు భయంకరంగా మరణిస్తాము, లేకపోతే ఒక్కసారి బయటికి దేవుడు ఆ పాపాన్ని బయటికేసే అందరికి తెలిసేలా చేసినప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది. మూడోది ఏంటంటే, ఒకవేళ అలాగే కుమిలిపోతూ భయంకరమైన పాపంలో ఉంటూ తెలియకుండానే సడన్ గా చనిపోతారు, మనకు అసలు అర్థం కాదు ఎందుకు చనిపోయాడు ఈ వ్యక్తి, ఎట్లా జరిగింది అనే విషయాలు కొన్నిసార్లు అర్థం కాదు. నా జీవితంలో కూడా ఒక విషయం జరిగింది, సంఘటన. అదేంటంటే, ఏదైనా కూడా నేను మేనేజ్ చేస్తున్నాను, దేవునికి చెప్పుకుంటున్నాను కదా, దేవుని దగ్గరనే ప్రార్థన చేస్తున్నాను కదా, పశ్చాత్తాపడుతున్నాను కదా, ఇంకా మిగతా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది, ఆల్రెడీ నేను పశ్చాత్తాపడుతున్నాడు, దేవుడు క్షమిస్తున్నాడు, నాకు శాంతి కలుగుతుంది. కానీ అదే వీక్నెస్ గా, అదే బలహీనతగా మన జీవితంలో ఉన్నప్పుడు, అదే మనం పదే పదే అదే పాపాన్ని చేస్తూ అక్కడే పడిపోతూ ఉన్నప్పుడు, అదే మన బలహీనతగా ఉన్నప్పుడు, మన వల్ల కాదన్నప్పుడు, ఖచ్చితంగా వేరే వాళ్ళకు షేర్ చేయాల్సిందే, అప్పుడే మనలోకి బలం వస్తుంది. ఎందుకనంటే మనల్ని సాతాను సెల్ఫ్ సఫిషియెంట్ అనే స్థితిలోకి తీసుకెళ్తాడు. నీకు నువ్వు పర్లేదు, దేవుని చెప్పుకో, ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నీ పరువు పోతుంది, వేరే వాళ్ళకి చెప్పుకుంటే మళ్ళీ ఆయన నిన్ను ఎలా చూస్తాడనే భ్రమల్లోకి తీసుకెళ్లి, మనం ఆ భ్రమలోనే ఉంటాం కాబట్టి ఎవరికి చెప్పం. మనకంటే మెచ్యూరిటీ నాయకులు అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు, అర్థం చేసుకుంటారు, ఎవరికి చెప్పరు. నాకు కూడా అలాంటి పరిస్థితి సంభవించినప్పుడు ఒకసారి ఏమైందంటే, ఇంకా దేవుని ఉగ్రత నా మీదకి వచ్చేస్తుంది, ఇంకా నేను చచ్చిపోవాలనుకుంటున్నా, దేవుడే నన్ను చంపేస్తాడేమో, అసలు నేను పట్టలేకపోతున్నా, అసలు ఏమైపోతానో అని ఓ విపరీతమైన భయంకరమైనటువంటి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేనేం చేశానంటే, ఒక ప్రార్థనా పరుడు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నా విషయాలన్నీ కక్కేశాను. అప్పుడు ఆయన సైలెంట్ గా ఉండి అలా అయిందా, అలా జరిగిందా అని నా కోసం ప్రార్థన చేశాడు, ఎవరికి చెప్పలేదు ఆయన. అప్పుడు నాలో భారం దిగిపోయింది. రెండవది, ఒక ఆయన నా కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఒక ఆయన నా కోసం కన్నీళ్లు కారుస్తాడు అనే భరోసా అనే నమ్మకం నాకుంది. కాబట్టి మనం ఎప్పుడు దేవునిలాగా సెల్ఫ్ సఫిషియంట్ అనే విషయాల్లోకి మనం దయచేసి వెళ్ళకూడదు. మనం అలాగా ప్రవర్తించకూడదు. దేవుడు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలంటే షేర్ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ సంఘంలో గొడవలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, పక్షపాతం చూపించుకుంటున్నారు ధనవంతులు పేదవాళ్ళు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ ఒక త్రాటి కిందికి, ఒక రిలేషన్షిప్ కిందికి, ఒక సహవాసం కిందికి తెస్తూ ఈ మాటలు అంటున్నాడు. ఇది మనకు కూడా అన్వయించుకోవాలి, మన జీవితాల్లో కూడా ఇలా ఉంటది. కాబట్టి మనం కూడా ఇలాగే ప్రార్థన చేసుకోవాలి, అలాగే మనం ఒకరికొకరు పురికొల్పుగా ఉండాలి. ఏమంటున్నాడంటే, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహుబలము గలదై ఉండును. ఎందుకు బలం గలదై? ఇక్కడనే ఈ పదాన్ని బట్టే ద పవర్ ఆఫ్ ప్రేయర్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. వాస్తవానికి ప్రార్థన యొక్క శక్తి కాదు, వాస్తవానికి దేవునిలో శక్తి ఉంటుంది. ప్రార్థనలో ఏమి శక్తి లేదు. ఈ పదాన్ని ఎందుకు ఉపయోగించారో మనం అర్థం చేసుకుందాం కొంచెం. నీతిమంతుని విజ్ఞాపన. నీతిమంతులు ఎవరు అనంటే, ఎవరైతే ప్రభునందు విశ్వాసముంచి, యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసముంచి మారు మనసు పొందారో, రక్షించబడ్డారో, వాళ్ళు నీతిమంతులు. వాళ్ళని నీతిమంతులు అని అంటారు. దేవుని వాక్యం మనల్ని నీతిమంతులు అంటుంది. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, వేరే వాళ్ళ కోసం చేసినప్పుడు, మన కోసం చేసుకున్నప్పుడు మనం మనస్ఫూర్తిగా చేస్తాం కాబట్టి అది చాలా బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది అని అంటున్నాడు. అంతేగాని శక్తివంతమైనటువంటి ప్రార్థన అది, అందులో శక్తి ఉంది అని అంటే దాని అర్థము ప్రభువులో లేదని కాదు. దాని అర్థం ప్రభువులో శక్తి ఉంది, ప్రభువు యొక్క శక్తి చేత మన ప్రార్థన విని ఆయన శక్తి ద్వారా స్వస్థపరుస్తాడు, ఆయన శక్తి ద్వారా ఏదైనా సమస్తాన్ని చేయగలడు. అయితే మరి అన్యుల ప్రార్థన వింటాడా అంటే వినొచ్చు కొన్నిసార్లు, కానీ ఆయన వాళ్ళకి ఆయనకి సంబంధం ఏముంది? అసలు సంబంధం లేదు. అందుకనే దేవుడు మన ప్రార్థన వింటాడు. మనం ఆయన పిల్లలం, మనం ఆయన పిల్లలము. ఆయన మన ప్రార్థన విని వెంటనే మనకు సహాయం చేస్తాడు, ఆయన మన పాపాలని క్షమిస్తాడు, ఆయన మన మొర వింటాడు. చాలా మనపూర్వకంగా చేసినప్పుడు ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఆపత్కాలంలో మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నలిగిన వారి ప్రార్థన నేను వింటాను, విరిగి నలిగిన హృదయాన్ని నేను అలక్ష్యం చేయను. రకరకాలుగా చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో దేవుడు ఆ వాగ్దానాలు ఇచ్చాడు. కాబట్టి మనం మనస్ఫూర్తిగా ఆ ప్రార్థనని చేయాలి, అది చాలా బలంగా ఉంటుంది అని అంటున్నాడు. ఎందుకు అని అంటే ఒక ఉదాహరణలాగా చెప్పాడు. ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండాట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను, భూమి తన ఫలమిచ్చను. ఏలియా మన వంటి స్వభావం గలవాడంటే, ఏలియా ప్రవక్త అయితే ఆయనను ప్రవక్త చూడు, ఆయన సేవకుడు ఎంత గొప్ప ప్రార్థన చేశాడు, ఆయనకు వరాలున్నాయి. ఆయన ప్రార్థన చేస్తే ఇది అయింది అని చెప్పట్లేదు యాకోబు గారు. యాకోబు సేవకుడే, ఒక సేవకుడు గురించి ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నాడు చూస్తున్నారా? తేలిగ్గా అంటే నా పదాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు, దయచేసి క్షమించాలి. దాని అర్థం ఏంటంటే, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అని అంటే మనలాంటి మనిషే కదా ఆయన, ఒక ప్రత్యేకంగా పరలోకం నుంచి ఏదో దేవదూతలాగా దిగొచ్చిన వాడు కాదు, మనలాగా పుట్టినవాడే, ఒక పాపిలాగా పాప స్వభావంతో పుట్టినవాడే కదా, మనిషే కదా. కానీ నీతిమంతుడు అంటే ఆయన మారు మనసు పొందిన వ్యక్తి, రక్షించబడినటువంటి వ్యక్తి. మనం కూడా రక్షించబడ్డాం అంటే ఆయనే ప్రార్థన చేస్తున్నాడు, మనం ప్రార్థన చేస్తున్నాం, వింటాడు దేవుడు. అది విశ్వాసంతో ఉండాలి, మనస్ఫూర్తిగా చేయాలి. నిజంగా దేవుని దగ్గర మంచి ఉద్దేశంతో చేయాలి. ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలా ప్రార్థించినప్పుడు అత ఆసక్తితోటి ఏం చేశాడు, దేవుడు విన్నాడు, వర్షాన్ని 3 సంవత్సరాల వరకు వర్షింపలేదట. సందర్భం ఏంటి? అక్కడ దేవుడు ఆ సందర్భాన్ని బట్టి ఆపేశాడు. ఎంతో దుర్మార్గత జరుగుతుంది ఇజ్రాయెల్ ప్రాంతంలో. ప్రభు వర్షింప ఎందుకు విగ్రహారాధన చేస్తున్నారు, విపరీతంగా సేవకుడు ప్రార్థన చేశాడు. అంటే ఇక్కడ సేవకుడు అన్నప్పుడు కూడా మనలాంటి మనిషి అంటున్నాడు అతను. అంటే అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడంటే, ఎందుకనంటే వాళ్ళు చేసేది అక్రమం కాబట్టి, అవును నేను ఆ పని చేస్తాను అని అనుకున్నాను, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నేను దాన్ని చేస్తాను అంటే దేవుని చిత్తానుసారంగా చేస్తున్నాడు, మనస్ఫూర్తిగా చేస్తున్నాడు, దేవునికి ఏది ఇష్టం అది చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు వింటాడంట. మరలా దేవుని కొరి ప్రార్థన చేశాడంట, ఆకాశాన్ని విప్పు ప్రభా, ప్రార్థన చేశాడు, వర్షం ఇచ్చిన. కాబట్టి నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించినలా పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునేవలను. ఎవరైనా మనలో నుంచి సత్యంలో నుంచి తప్పిపోతున్నప్పుడు, తప్పుడు బోధల వైపు, తప్పుడు టీచింగ్స్ వైపు, తప్పుడు వాక్యం విని తప్పుడు బోధల్లో కల్ట్స్ లో వైపు తిరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నప్పుడు వాళ్ళని ఏం చేయాలంటే, సత్యం నుంచి తొలగిపోతున్నప్పుడు ఆ సత్యం వైపుకు మళ్లించాలి. సహోదరుడు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు వాక్యాన్ని, సహోదరుడు తప్పుడు బోధలో ఉన్నావు, ఇది కదా వాక్యం చెప్పేదని వాక్యంలో నుంచే మనం చెప్పినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని వాక్యం ద్వారా దర్శిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంట, ఆ పాపి అసలు తప్పుడు బోధల్లోకి వెళ్ళటం, తప్పుడు టీచింగ్స్ లోకి, లేకపోతే వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం, అది పాపం వాస్తవానికి. అందుకని ఏమంటున్నాడంటే, పాపిని వాణి తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించిన వాడు అవుతాడు. అంటే పాపం నుంచి తప్పిస్తామనంట ఆ వ్యక్తిని మనం, రెండవది మరణం నుంచి తప్పిస్తామంట, మూడోది అనేక పాపములు ఇంకా రకరకాల పాపాలు, తర్వాత ఇలాంటి వెళ్లిపోయే మనస్తత్వం నుంచి ఆ పాపాలన్నిటి పాపాలను కప్పివేసి మనం ప్రేమించే వాళ్ళం అవుతామంట. కాబట్టి మనం సహోదరుల పట్ల, సంఘంలో సమాజంలో ఉన్న విశ్వాసులైన వ్యక్తుల పట్ల, మన సంఘంలో ఉన్న విశ్వాసులైన వ్యక్తుల పట్ల, సహవాసంలో ఉన్న విశ్వాసులైన వ్యక్తుల పట్ల మనం సత్యం వైపుకు మళ్లించాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం ఈరోజు యాకోబు రాసిన పత్రిక 5:13-20 వరకు మనం చూసాము. ప్రార్థన గురించి చూసాము. మనం ప్రార్థన చేయాలి, ఆనందం వచ్చినప్పుడు ఆరాధించాలి. రోగి అయితే మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి, ఒకవేళ పాపం చేశాడేమో అని. మనం కూడా మన కోసం కూడా మనం ఏదైనా పాపం చేసామని వెతకాలి. అన్ని రోగాలు పాపాన్ని బట్టి రావు, కానీ ప్రభువు స్వస్థపరుస్తాడు, కొన్నిసార్లు స్వస్థపరచకపోవచ్చు, కొన్ని రోజులు లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు వెంటనే స్వస్థపరచబడచ్చు. కానీ దేవునిలో శక్తి ఉంది. ఒకరి కోసం ఒకరు మనం షేర్ చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన బహుబలం కలిగినటువంటిది అయి ఉంటుంది కాబట్టి. దేవుడు వింటాడు, ఎందుకంటే అది దేవుని చిత్తానుసారంగా చేస్తున్నాం కాబట్టి. మనలో ఎవరైనా తప్పుడు బోధల్లో ఉంటే వాళ్ళని దేవుని వైపుకి, ఆయన సత్యం వైపుకు మళ్లించాలి. అప్పుడు వాళ్ళని రక్షించిన వాళ్ళం అవుతామని అన్న. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనల్ని మనం పరిశీలించుకుందాం దేవుని వాక్య వెలుగులో.
Thank you.